బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. నువ్వు నేను కూడా కలిసి అనేక జన్మలు ఎత్తాము. అర్జునుడు ఎప్పుడెప్పుడు పుట్టాడో కృష్ణుడు కూడా అప్పుడప్పుడే పుట్టాడు. అది అర్థం, అది ఆ శ్లోకం అర్థం. అది బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి అవంతా నాకు తెలుసు. నత్వం వేత్త పరంతప అది నువ్వు మర్చిపోయావు. ఇది ఎవరు ఎవరికి చెప్తున్నారు? మరి శ్రీరామ శర్మ ఆచార్య నువ్వు నా శిష్యుడివే అని చెప్పినప్పుడు ఆయన శిష్యుడే కదా మనం, ఆయన చెప్తున్న పని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం కదా. శ్రీరామ శర్మ ఆచార్యకి ఆయన గురువు నువ్వు నా శిష్యుడు అని చెప్పినప్పుడు శ్రీరామ శర్మ ఆచార్య మీరు నా పని చేస్తున్నారు కనుక నేను మీ శిష్యుణ్ణి అని చెప్పినప్పుడు ఎప్పుడెప్పుడు ఆయన పుట్టారో అప్పుడప్పుడు మనము ఆయనతో పుట్టింటాం కదా ఈ శ్లోకం ఆధారంగా. అంచేత రామకృష్ణ పరమహంసగా ఆయన పుట్టినప్పుడు ఆయనతో మనం గ్యారంటీగా ఉండి ఉంటాం కదా. సమర్థకుడు రామదాస్ గా ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయనతో మనం ఉండి ఉండాలే కదా. కబీర్ దాస్ గా ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయనతో మనం ఉండి ఉంటామే కదా. అది జ్ఞప్తికి తెచ్చుకోండి. ఆ కంటిన్యూషన్ లో ఉన్నారు మీరు. మీరు మూర్ఖుల్లాగా పిచ్చివాళ్ళలాగా ఈ కుటుంబము ఇది అనుకుంటే ఆయన మాత్రం ఏం చేయగలడు? కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని రుణానుబంధాల వల్ల మీరు పుట్టిండవచ్చు ఎక్కడో అక్కడ, పుడతారు. దానికేముంది? పుట్టిన బహుని నే వ్యతీతాని జన్మాని తరచార్జున తాన్యహం వేద సర్వాణి నత్తం వేద పరంతప. నాకు తెలుసు అది, నీకు తెలియటం లేదు. నేను చెప్తున్నాను నీకు అంటున్నాడు. నీకు తెలియదు, ఓకే, నేను చెప్తున్నా కదా. నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా నీకు? కానీ ఆయన ఒక్కడేనా? ఇప్పుడు మనకు ఇంకో ఉన్నారు, సిద్ధి సాయి. సిద్ధి సాయి వెనకాతల గురించి చెప్పాడు, తన జన్మ గురించి చెప్పాడు, ప్రస్తుతం ఆయన సత్యసాయిగా ఉంది చెప్పింది, రాబోయేటటువంటి ప్రేమసాయిగా ఉన్నాం. అది మనం అర్థం చేసుకుని దాని మీద గౌరవం ఉంచుకున్నాం. ఎందుకు? మనకి ఆయనకి లింక్ ఉంది కనుక. లేకపోతే రాలేము ఇక్కడికి. మా పావురం ఎక్కడ ఎగురుతున్నా కూడా నేను కట్టేశాను దానికి కాలికి కాడు, నేను లాక్కొచ్చేస్తానంటాడు ఆయన వెంకయ్య స్వామి. ఇంచేత మీరేదో అనుకుంటున్నారు, మేము డబ్బు ఖర్చు పెట్టి వచ్చాం, డబ్బు ఉంది కనుక వచ్చాం, మాకు వీలుంది కనుక వచ్చాం, రిజర్వేషన్ ఉంది కనుక వచ్చాం, ట్రైన్ మిస్ అయిన వాళ్ళు వచ్చారు, వద్దాం అనుకున్న వాళ్ళు రాలేదు. లింక్ ఉంటేనే వస్తాను. మీకు అర్హత ఉంది, అదే నేను చెప్పేది. లింక్ ఎవరెవరితో ఉందో మీది లింక్ చూసుకోండి. ఆ లింకులు మర్చిపోయి ఈ లింకులు పట్టుకుని ఎన్నాళ్ళని వేలాడతాను. మీరు వేలాడితే ఏమొస్తుంది మీకు? ఏది రాదు. అంతే, ఇలాగే ఉంటారు మీరు. మరి ఆ దమ్ము తెచ్చుకోవాలి. అందుకు చెప్పేది, మీకు అర్హత పెంచుకుంటే మీరు ఇలాగే, నేను ఒక సాధారణ గురువుని, ఒక సాధారణ ఉద్యోగస్తుని, ఒక సాధారణ కంప్యూటర్ ఆపరేటర్ని, ఇంతే నా జీవితం, నేను బ్యాంక్ ఆఫీసర్ని, ఇంతకంటే ఇంకేం లేదు, తిండి తింటాం పడుకోవటం, ఇంతే నా జీవితం అనుకో. లేదు, ఏం చెప్తున్నాడు అక్కడ సాయి వెంకటేశ శ్రీరామ్? మూడు మాటలు కలిపారు మీకు. ఆ మంత్రాన్ని మీరు చేసుకోగలుగుతున్నారు అంటేనే మీకు ఆ లింక్ ఉందని లాప్తి చేసుకోలేరుగా. అసంభవం. మీకు అర్హత లేదు, ఏం రాదని చెప్తున్నా కదా. కానీ వచ్చింది మిస్ చేసుకోగలరు, ఆ అర్హత ఉంది మీకు. యు హ్యావ్ దట్ ఎబిలిటీ. కానీ అర్హత లేదు అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఉంటున్నారుగా, కానీ వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకునే అవకాశం చేసుకోకండి. మీరు దీన్ని అవగాహన చేసుకున్నాం. ఈ టాపిక్ మీద నేను రేపు ఎన్నిండి కూడా మీకు చెప్తాను. నేను ఇంచేత మొదటి సంకల్పం ఏంటి అంటే పృథ్వీపైన స్వర్గావతరణకు నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. శాయశక్తులా అంటే శాయశక్తులా అని అర్థం తప్ప, పొద్దున్న 5 నిమిషాలు నేను జపం చేసుకున్నానండి, 3 నిమిషాలు జపం చేసుకున్నానండి అంటే కుదరదు. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. అందుకే ఏ ప్రతిజ్ఞ చేయించుకున్నా మనం మనోవాక్కాయ కర్మలా కరెక్ట్ గా ఉంటానని. శాయశక్తులా అంటే ఇంకా అంతకంటే మీకు సామర్థ్యం ఉండకపోతే అది వేరే విషయం. మీ సామర్థ్యం మీరు ఆలోచించుకోండి. దాని గురించి పక్క వాళ్ళు ఎవరు ఏమన్నా మీరు వినొద్దు అని ఇప్పుడే చెప్పాయి కదా. మళ్ళీ మీరే మీరు ఇంకా చేయగలరండి అన్నా మీరు వినొద్దు. నేను చెప్పినా మీరు వినొద్దు. ఎవరు నిర్ణయించుకోవాలి? మీరే. నేను శాయశక్తుల పృథ్వీపైన స్వర్గావతరణకి ప్రయత్నిస్తున్నానా? ఏం ప్రయత్నం చేస్తున్నాం, ఎలా ప్రయత్నం చేస్తున్నాం అది మనం చర్చ చేసుకుందాం మనం. కానీ వాటన్నిట్లో కూడా బేసిక్ ఏంటి అంటే సమంకాయ శిరోగ్రీవం ధారయం నకలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చ నవలోకయం అనేటటువంటి ఈ సాధన బేసిక్ అనమాట. ఇది అంటే ఆహారంలో, భోజనంలో అన్నం లాంటిది. రైస్ ఉంటే మీతో ఉన్నా లేకపోయినా పర్వాలేదు, మంచి వేసుకునైనా తాగేస్తాం. ఇది లేదనుకోండి ఎంత పిండి వంటలు పెట్టినా లాభం లేదు. అంచేత ఈ ప్రాక్టీస్ మాత్రం శాయశక్తులా చేయండి. రాత్రి మెలకు వస్తే లేచి కూర్చుని చేసుకోండి. చాలా అద్భుతమైనటువంటి ప్రదేశంలో, చాలా అద్భుతమైనటువంటి వాతావరణంలో ఈ నెల రేపు వచ్చేటటువంటి పూర్ణిమ, ప్రపంచాన్ని మార్చివేసేటటువంటి పూర్ణిమ అని జాలకుల మహర్షి చెప్తాడు. సంవత్సరంలో మూడు పూర్ణిమలు ప్రపంచాన్ని మార్చివేస్తాయట. ఏప్రిల్ పూర్ణిమ, మేలో వచ్చే పూర్ణిమ, జూన్లో వచ్చే పూర్ణిమ. ఈ మూడు మూడు రకాలైనటువంటి, ఒకటి ఆలోచనలు మారుస్తుంది, ఇంకోటి వాక్కుని మారుస్తుంది, ఇంకోటి ఆచరణను మారుస్తుంది. ఈ పూర్ణిమ ఆచరణలను మార్చేటటువంటి పూర్ణిమ. దానికోసం స్పెసిఫిక్ గా ఇక్కడికి రమ్మన్నది అందరినీ కూడా. రేపు ఆ పూర్ణిమ, రేపు రాత్రి మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకోండి. ఎప్పుడు వీలవుతే అప్పుడు, ఎలా వీలవుతే అలా కనిపి చేసుకోండి. ఒకవేళ ఎవరైనా టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటే, కబుర్లు చెప్తూ ఉంటే, మనం వచ్చింది అందుకే కదా, మీరందరూ జీరింది ఇక్కడ అందుకే కదా, అవకాశం పోగొట్టుకోకండి. ఇవాళ రేపు రాత్రి మెలకు వస్తే రాత్రి చేసుకోండి. మీకు అలసట ఉండదు. అసలు ఆ శ్వాస గమనిస్తూ ఉంటే నిద్ర అవసరం ఉండదు మీకు. మీకే తర్వాత 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 అర్థమవుతుంది అదంతా కూడా. కానీ ఇదంతా కరెక్ట్ గా జరగాలి అంటే ఆసనాలు మీరు చాలా శాయశక్తిలా ప్రయత్నించండి. ఆసనాల ద్వారా శరీరాన్ని లొంగదీయటానికి కొంచెం ఆసనాలు నేర్పేటటువంటి వ్యక్తులు, తెలుసున్నటువంటి వ్యక్తులు నిద్రపోకుండా, స్త్రీల్లో కానీ పురుషుల్లో కానీ కొంచెం చెప్పండి మనుషులకి. పొజిషన్ కరెక్ట్ చేయండి. అక్కడ మీరు ఆసనాలు ఎంతసేపు వేశారు అని కాదు, మీకు ఆ కరెక్ట్ పొజిషన్ అర్థమైందా లేదో మీరు చూసుకోండి. అందరికీ చెప్పేది, మీరు ఆసనాలు కరెక్ట్ గా మొదటి రోజు వేయలేరు, ఐదారు నెలలు పట్టొచ్చు కరెక్ట్ ఆసనాలు వేయటానికి. కానీ కరెక్ట్ పొజిషన్ ఎలా రావాలో మీకు అర్థమైపోతే ఇంటి దగ్గర వేసుకోవచ్చు. మీరు దాన్ని మీరు కాన్సన్ట్రేట్ చేసి చెప్పండి అందరికీ. సరేనా, రెండో నిర్ణయం మనం తీసుకుంటున్నాం. మా జీవితాలను వేదాలకు అనుగుణ్యంగా మార్చుకుంటాము. మా జీవితాలను వేదాలకు అనుగుణ్యంగా మార్చుకుంటాము. ఇది అర్థం చేసుకోండి. ఇది కూడా రేపు క్లాసు, రేపు ఎల్లుండి క్లాసుల్లో చెప్తాను నేను. మన నిర్ణయం ఇది, ఒకటి పృథ్వీపై సర్గావతరణ, రెండోది జీవితాన్ని వేదాలకు అనుగుణ్యంగా మార్చుకుంటాం. ఇప్పుడు మన జీవితాలు ఒక భ్రష్టు పెట్టినటువంటి విదేశీ కుట్రకి లోనైనటువంటి విద్యను మనం నేర్చుకుంటున్నాము. ఎవరైనా పేరు నాకు గుర్తు రావటమే. మెకాలే చాలా స్పష్టంగా రాశాడు, 90 పేజీల ఉత్తరం రాశాట. ఐ హావ్ డెస్ట్రాయిడ్ ఇండియా, భారతదేశాన్ని నేను నాశనం చేసేశాను. మీరు నిశ్చింతగా భారతదేశాన్ని వదిలేసి వెళ్ళిపోండి, భారతదేశం స్వతంత్రం అయిపోయినా కూడా మనకి బానిసే. బికాజ్ ఐ హావ్ స్పాయిల్డ్ ఇట్స్ ఎడ్యుకేషన్. భారతదేశం యొక్క విద్యా వ్యవస్థను నాశనం చేసేశాను నేను. ఆ నాశనం చేసినటువంటి విద్యా వ్యవస్థ మనం నేర్చుకుంటున్నామని తెలిసినా కూడా ఒక్కడు మాట ఎత్తటం లేదు. ఎందుకంటే అందరూ బానిసలే కనుక. మరి మనం బానిసలం కాదు కదా, మనం ఎందుకు ఎత్తకూడదు? నోడు ఆ మినిస్టర్లు వాళ్ళు వీళ్ళు బానిసలు, వాళ్ళు మనం బానిసలం కాదు కదా. మనకు అర్థమైంది కదా, మన విద్యా విధానంలో లోపం వచ్చింది. ఏంటా లోపం? విద్య నేర్చుకున్నవాడు అడుక్కు తినాల్సిందే, అది లోపం. ఈ నేటి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపం ఏంటి అంటే, వాడికి ఉద్యోగం లేకపోతే చచ్చాడేవాడు, అంత చదువుకున్నవాడు కాదా. అంత గొప్ప చదువు చదివించడానికి మీరు వెంపర్లాడిపోతున్నారే. మావాడు చదువు రాక నా దగ్గరకు వచ్చి తీసుకొచ్చి ఆశీర్వదించండి మాస్టారు, వీడికి విద్య రావాలి, చదువు రావాలి, నేను పెద్ద కన్ఫ్యూజ్ అవుతాను. ఈ అడుక్కు తినే చదువు వాడికి రావాలి అని నేను ఆశీర్వదించాలా అక్కర్లేదా? తర్వాత నాకు చాలా ధైర్యం వస్తుంది. నేను అంతే జరిగిపోతే ఇంకేమని నేను ఊరుకుంటాను. నేనంటే జరిగిపోతే ఏమో అవదుగా. కానీ ఆ ప్రశ్నలు అడగటం కూడా మనకి రాదు అసలు. మామూలు చదువుకోవాలని ఏంటి? ఎందుకు ఆ పనికిరాని చదువువాడు? ఇంజనీర్ అవుతేనే, డాక్టర్ అవుతేనే, ఏమవుతేనే, ఉద్యోగం లేకపోతే అవుతువాడు. అందుకే నేను ఉదాహరణ చెప్తాను. నేను చాలా జాగ్రత్తగా ఉదాహరణ గుర్తుంచుకుని, ఎప్పుడైనా వాడికి చదువు రావటం లేదు, వాడు చదువుకోవాలి అనిపిస్తే ఈ ఉదాహరణ గుర్తుంచుకోండి. బాంబేలో బెగ్గర్స్ అసోసియేషన్ అని ఒక అసోసియేషన్ ఉంది, అడుక్కునేవాళ్ళ అసోసియేషన్. ఆ అడుక్కునేవాళ్ళ అసోసియేషన్ ఏం చేస్తారు అంటే, వారాలు పంచుకుంటారు. ఈ రోడ్డు నీది, ఈ రోడ్డు నీది, ఈ రోడ్డు నాది. పెళ్లిళ్ళు అవుతూ ఉంటాయి వాళ్ళలో వాళ్ళకి. అప్పుడు మామ ఏం చేస్తాడు? తను అడుక్కునే ఇది చూశారా, నువ్వు కూడా అల్లుడు నాతో పాటు ఇక్కడ అడుక్కోవచ్చు, లేకపోతే నేను ఇంకా ఈ రోడ్డు మీద అడుక్కోవటానికి వెళ్ళాను, నేను నీకు ఇది ఏమంటారు, వరకట్టంగా ఇస్తాను. అలాగా మనం కూడా ఈ చదువు పేరిట ఇంజనీర్గానే నువ్వు అడుక్కు తిని బతుకునైనా ఇంకో విధంగా నువ్వు అడుక్కోవటానికి వీలు లేదు అని వాడి జీవితాన్ని నాశనం చేశారు. వాళ్ళకి ఆశ్చర్య చెప్పించారు, మీరు ఆ చదువు వాడికి వచ్చి ఉండకపోతే వాడు ఇంకో విధంగా అడుక్కు తినేవాడేమో, ఏ అడుక్కు తినేవాడో మనకి తెలియదు. కొంచెం ఆ తీవ్రత అర్థం చేసుకోండి, ఎలా నాశనం అయిపోయాము మనం. ఆ చదువుని పట్టుకుని ఆ చదువు రావటం లేదు, ఆ చదువు రావటం లేదు, ఆ యూనివర్సిటీస్ గ్యారంటీగా మూతబడతాయి, ఖచ్చితంగా మీ వల్లే మూతబడతాయి. ఆ వేద విద్య గురించి మాట్లాడుతున్నాను నేను. ఏ వేద విద్య అయితే తెలుసుకుని శరీరం వదిలేసినటువంటి సిద్ధిసాయి దగ్గరికి ఈ అడుక్కు తినే వాళ్ళందరూ పరిగెత్తికి వస్తున్నారు. ఈ ఇంజనీర్స్, ఈ డాక్టర్స్, ఈ మినిస్టర్స్ చచ్చినట్టు వస్తున్నారా లేదా? ఏడైనా ఎవడు లేడు అక్కడ. కేవలము ఆ వేద విద్య ఉన్నది. ఆ వేద విద్య మనం నేర్చుకుంటాము, ఇతరులకి నేర్పుతాము అనేటటువంటి ప్రతిజ్ఞ చేసుకుంటున్నాం మనం. అది నేర్పండి మీ పిల్లలకి దమ్ముంటే. కానీ మరి ఇది చదివించాలా కలేదా చాలా మంది నన్ను అడుగుతారు. మరొకటి ఇదేం చేయమంటారు మాస్టారు, నేనేం చూస్తున్నాను చూడవయ్యా, నేను ఆ అడుగుతూనే చదివే గారు చెప్తున్నా తెలిసి మీరు అదే చేయండి, చేసేదేముంది? ఆ వేద విద్య ఎప్పుడైతే వస్తుందో భారతదేశానికి, భారతదేశంలో ఈ విద్య అసలు ఉండదు. ఈ విద్య ఎప్పుడు లేదు. రత్నగర్భ అని భారతదేశానికి పేరున్నది, ఈ విద్య ఎప్పుడుంది అక్కడ? కానీ అందరూ భారతదేశాన్ని పరిగెట్టుకు వచ్చేవాళ్ళు, తక్షశిల, నలంద. అలాంటిది ఆ విద్యను వదిలేసి అందరినీ మన వైపు ఆకర్షించుకునే విద్యను వదిలేసి మనం పోతాము 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 అని ఏడుస్తూ కూర్చుంటే నువ్వు పో, నేను చేసేదేముంది? కానీ పద్ధతి కాదు. కానీ మరి మీరు వెళ్తారా మాస్టారు? వెళ్తా. మీరు చదువు చెప్తున్నారా మాస్టారు? చెప్తున్నా కదా చదువు. కానీ వేద విద్యను నేర్చుకోవటానికి మీరు పొద్దున్న 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ఖచ్చితంగా కేటాయించుకోండి. మాకు టైం ఉండదు మాస్టారు. ఎందుకు మోసం చేసుకుంటారు మీరు? టీవీ చూడటం లేదా, న్యూస్ పేపర్ చదవటం లేదా, పక్కింటి వాళ్ళతో మాట్లాడటం లేదా, స్నేహితులతో బయటకు వెళ్ళటం లేదా? ఆపండి ఆ టైం అంతా. మీకు 4 గంటలు కాదు, కావలసినంత టైం వస్తుంది. ఆ టైంలో ఈ వేద విద్యను మనం నేర్చుకుందాం. మనం వేదాలు ఎలా జీవించమని చెప్తున్నాయో అలా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. అది 2వ సంకల్పం. వేద విజ్ఞానాన్ని, వేద విజ్ఞానాన్ని పరిపూర్ణముగా అలవరించుకుని అలాగే జీవిస్తాను, నా జీవితం అలాగే ఉంటుంది. గాంధీ అలా జీవించగలిగాడు విదేశీయుల కాలంలో. అహింస, గాంధీ మొత్తము కూడా అహింస మీదే కదా. అహింస అంటే ఏంటి? పతంజలి యోగ సూత్రాలలో మొదటిది, యమ నియమాలలో మొదటిది. అది ఒక్కటే పాటించే ఆయన భారతదేశాన్ని స్వాతంత్రం తెచ్చేశాడు యుద్ధం లేకుండా. వేద విజ్ఞానం మొత్తము కూడా పతంజలి యోగ సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది. అందులో యమ నియమాలు మొదటివి, అందులో మొదటిది అహింస. అది ఒక్కటి పాటించడానికి ప్రయత్నం చేశాడు ఆయన, పూర్తిగా పాటించలేదు ఆయన. ఆయన పుస్తకాల్లో రాసుకుంటాడు, పాటిస్తేనే భారతదేశం స్వాతంత్రం అయిపోతే. ఆ వేద విజ్ఞానం అయినటువంటి పతంజలి యోగ సూత్రాలు పూర్తిగా నేర్చుకున్నటువంటి వ్యక్తులు ఏమవుతారు? చేత ఈ యోగ విద్య నేర్చుకోవటానికి ఆధార అంటే పతంజలి యోగ సూత్రాలు. 195 లైన్లు ఉన్నాయంటే అందులో 195 సూక్తాలు. ఎలాంటివి అవి? అధ యోగానుశాసనం మొదటి సూక్తం. ఎంత చిన్న లైనో చూడండి. అధ యోగానుశాసనం అంటే ఏమిటి? యోగం అంటే క్రమశిక్షణ, అనుశాసన. అదేగా మనం నేర్చుకుంటున్నాం. ఇలా ఉంటాయి చిన్న చిన్న లైన్స్. అలాంటి 195 లైన్స్ మొత్తము ప్రపంచం యొక్క మానవ జాతి చరిత్రను మార్చివేస్తుంది. మీరు చేసినా చేయకపోయినా రాబోయేటటువంటి 4 ఏళ్లలో అన్ని యూనివర్సిటీస్ లో కూడా పతంజలి యోగ సూత్రాలు స్పెషల్ క్లాసెస్ గా జరపబడతాయి. కోర్సుగా జరపబడితే కోర్సుగా జరపబడుతుంది, కోర్సుగా జరపబడకపోతే స్పెషల్ కోర్సుగా జరపబడుతుంది. ఇంచేత మీకు కొంచెం బుద్ధి ఉంటే మీరు నేర్చుకోండి ఆ 195 సూత్రాలను. మీ పిల్లలకి ఖండతా పట్టించండి. అది దాని లైన్స్ కనుక పట్టిస్తే ఆ టీచర్స్ అప్పుడు చాలా అవసరం అవుతారు. అప్పుడు విదేశీయులు ఎవరో వచ్చి నేర్చుకుని వాళ్లు చెప్తూ ఉంటే వారి దగ్గర మీ పిల్లలు నేర్చుకుంటారా, లేకపోతే మీ పిల్లలకి మీరు ఇది నేర్పి వాళ్లు మీ దగ్గర నేర్చుకుంటారా అనేటటువంటి డెసిషన్ మాత్రం మీదే. జరిగేది మాత్రం ఇదే. డైరెక్ట్ గా ఓపెన్ గా చెప్తున్నారు గురువులందరూ కూడా. ఇది నేను చెప్పే మాటలు కాదు. వ్యాలాకులు మహర్షి శ్రీకృష్ణుడితో పాటు జీవిస్తూ ఇప్పటికీ హిమాలయాల్లో ఉన్నాడు. ఆయన ద్వారా వస్తున్నటువంటి మాటలు ఇవంతా కూడా. ఇంకేత పతంజలి యోగ సూత్రాలు నేర్చుకోండి, ఎందుకు ఏడుస్తూ కూర్చుంటారు? నాకు ఈ కోరిక తీయటం లేదు, ఆ కోరిక తీయటం లేదు, నాకు నిద్ర పట్టడం లేదు, అది పట్టడం లేదు. నేను నిద్ర పట్టకపోతే పతంజలి యోగ సూత్రాలు పట్టు కూర్చో నువ్వు. ఏంటిదో నువ్వు చేసే ఘనకార్యాలు నాకు అర్థమయ్యే కాదు అసలు. నీ రోగం ఏంటో నాకు అర్థం కాదు అసలు. చెప్తున్నాం కదా ఇది చెయ్యండి అని. అది చేయకపోతే ఎవడు చేస్తాడు? అర్హత ఉన్న మీరే చేయకపోతే, క్లాసులో చేరినటువంటి వాళ్ళే పాఠాలు నేర్చుకోకపోతే, రోడ్లో పోయే వాళ్ళని ఏం చెప్తాను నేను? వాడు విండిగా నా మాట అసలు, వాడికి చెప్తే నోడు ఇవ్వరా నాకు చెప్తానికి అంటాడు. మీకు అర్హత ఉంది కనుక వింటున్నారు. మీరెవరండి మీరు చెప్తానికి? మేము పెద్దవాళ్ళం అని మీరు అంటలేదు కదా. ఎందుకంటలేదు? తెలుసు కనుక అది కరెక్ట్ అని, కానీ ఆచరించే దమ్ము రావటం లేదు. ఆ దమ్ము తెచ్చుకుందాం మనం. మనోవాక్కాయ కర్మల, మీ మనస్సుకు అర్థమవుతోంది ఇది కరెక్ట్ అని, మీ మనస్సుకు తెలుస్తోంది ఇదే మార్గం అని, ఈ మార్గాన్ని లైన్లో పెట్టుకోండి. పతంజలి యోగ సూత్రాలు మీరు నేర్చుకోండి, మీ పిల్లలకి నేర్పండి. రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు, పెద్దలు ఎవరైనా ఉంటే, మేము ఏదో సాధనలు చేస్తున్నాం అనుకోండి, ఆ పిచ్చి సాధనలు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళాం మీకు తెలియదు అసలు. ఆధ్యాత్మికత అంటే ఏంటో చెప్పింది చేయండి, గురువులు చెప్పింది. పతంజలి యోగ సూత్రాలు ఏ వయస్సులో అయినా మీరు నేర్చుకోండి, పిల్లలకి నేర్పించండి. అసలు పిల్లలకి అది మీరు చెప్పగలిగితే మీరు చాలా గొప్ప పని చేసినట్టు. ఏం జరుగుతుంది దీనివల్ల? మన రెండో సంకల్పం నెరవేరుతుంది. ఏంటా సంకల్పము? వేదమయ జీవితాన్ని, అంటే న్యాచురల్ వే ఆఫ్ లివింగ్, వేదమయ జీవితం అంటే న్యాచురల్ వే ఆఫ్ లివింగ్ కి మీకు అర్హత వస్తుంది. ఆ న్యాచురల్ వేలోనే ఆనందం ఉందంతా కూడా. బ్యాక్ టు నేచర్, బ్యాక్ టు నేచర్ అనేక ఇప్పుడు చెప్తున్నాం. మూడో సంకల్పం ఉంటుంది. ఆ మూడో సంకల్పం ఏంటి అంటే శాంతి మొట్టమొదట, సమృద్ధి రెండోది, దాని తర్వాత మూడోది, మూడోది సుఖము. శాంతితో స్టార్ట్ చేయాలి. శాంతి, సమృద్ధి, సుఖము అందరికీ, నా ఒక్కడికే కాదు, ప్రపంచంలో ఉన్న కోట్ల కోట్ల ఈ మానవ శరీరధారులందరికీ కూడా ముందు శాంతి రావాలి, తర్వాత సమృద్ధి రావాలి, తర్వాత సుఖం రావాలి. సమృద్ధి వస్తుంది కానీ శాంతి సుఖం లేదు ఇప్పుడు. ఇంచేత మీరు రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నారు. సమృద్ధి వల్ల సుఖము శాంతి రాదు. శాంతి నుంచి సమృద్ధి వస్తుంది, సమృద్ధి నుంచి వచ్చేటువంటి సుఖము ఎటర్నల్ గా ఉంటుంది. ఇంచేత ఇవాళ మనము ఈ కొన్ని సూత్రాలు మనం నేర్చుకుందాం. మనం ఏం చేయబోతున్నాం? కొన్ని సూత్రాలే కాదు ఇవి, జన్మ జన్మలకి కూడా మానవ శరీరధారి అయినటువంటి వాడు పాటించవలసినటువంటి జీవిత లక్ష్యాలు. మొట్టమొదటి ఏంటి అంటే, ఎట్టి పరిస్థితులలోనూ ఇతరుల యొక్క ఉద్దేశ్యానికి నేను ప్రాముఖ్యత ఇవ్వను, నా గురించి వాడు ఏమనుకున్నా నేను పట్టించుకోను. రెండోది, మనమే మన జీవితాన్ని నా చేతుల్లోకి తీసుకుంటాను. మూడోది, ఇక్కడ మనస్సుతో మనం ఒప్పుకుంటున్నాం. పృథ్వీపై సర్గావతానికి మనస్సుతో మనం ఒప్పుకుంటున్నాం వేదమయ జీవితం జీవించడానికి, న్యాచురల్ లైఫ్ మనస్సుతో ఒప్పుకుంటున్నాం మనం. శాంతి ముందు ఉండాలి, తర్వాత సమృద్ధి ఉండాలి, తర్వాత సుఖం ఉండాలి. దీనిని ఆచరణలో పెట్టుకుందాం మనం. ఎలా ఆచరణలో పెట్టుకోవాలో ఏమిటో మనం డిస్కస్ చేసుకుంటాం. ఇదంతా కాకుండా ఫండమెంటల్ గా ఒకటి ఫౌండేషన్ స్టోన్ ఒకటి వేసుకున్నాం. మనం ఎక్కడ ఉన్నామో, అక్కడ ఎందుకున్నాము అంటే దానికి మనకి తగిన అర్హత ఉంది కనుక. అంచేత ఆ పరిస్థితి మారాలి అంటే నువ్వు మారితే గాని పరిస్థితి మారదు. నేను మారితేనే పరిస్థితి మారుతుంది. ఎలా మారమని చెప్తున్నాను? ఈ మూడు నిర్ణయాలుగా, పృథ్వీపై స్వర్గావతరణ, వేదమయ జీవితము, శాంతి, సమృద్ధి, సుఖము అందరికీ, అలాంటి లక్ష్యాలు మనం సాధించగలుగుతాము. ఎందుకు అంటే దానికి కావలసినటువంటి తపశ్శక్తి, దానికి కావలసినటువంటి వనరులు, దానికి కావలసినటువంటి వాతావరణము గురువులు తయారు చేసి ఉంచారు. ఉపయోగించుకునే వాళ్ళు రావటం లేదు. దానికి మనం ముందుకు వస్తున్నామని నిర్ణయించుకుంటూ ఒకసారి కళ్ళు మూసుకోండి. సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతేనాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. కళ్ళు మూసుకుని భావం తెలుసు కదా ఈ శ్లోకానికి, శ్వాసను గమనించండి. కళ్ళు అసలు తెరవద్దు, శరీరాన్ని కడపద్దు,
సాధించండి దాన్ని. ఎం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తత.
ఇది చేస్తే ఇంతకంటే గొప్ప లాభం ఏమీ లేదు అని శ్రీకృష్ణుడు అంతటి వాడు గ్యారంటీ ఇస్తే, దీన్ని వదిలేసి మిగతావన్నీ చేస్తామంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? గమనించండి శ్వాసను, శ్వాస లోపలికి వెళ్తోంది, శ్వాస బయటికి వస్తోంది. మొత్తము ఒక వైజ్ఞానికుడు ప్రయోగాన్ని ఎలా చేస్తాడో అలా ప్రయోగం చేసుకోండి. మధ్య మధ్యలో మీ శరీరాన్ని చూసుకుంటూ ఉండండి, కరెక్ట్ చేసుకోండి. మీరే కార్యకర్తలు చేయాల్సిన పనులే ఇంకా, మీరు మీకు అలవాటు అయిపోయింది. ఒక్కసారి మధ్యలో చూసుకుంటూ ఉండండి, కళ్ళు మూసుకుని శరీరం కరెక్ట్గా ఉందా లేదా, నడువు తిన్నగా ఉందా లేదా, మెడ తిన్నగా ఉందా లేదా అని చూసుకుని మళ్లీ శ్వాస మీద గడుపుతూ ఉండండి. శ్వాస తప్ప ఇంకా ఏమీ ఆలోచించవద్దు. ఏ పని చేస్తున్నామో మనోవాక్కాయ కర్మల దాన్ని సవ్యంగా చేయండి. ఏకాగ్రత శ్వాస మీద, డైవర్ట్ కానివ్వకండి మనస్సుని, లేకపోతే సాధన వేస్ట్. ఎలాగో కూర్చున్నారు పూర్తిగా ఉపయోగించుకోండి దాన్ని, మనస్సు చెదరనివ్వద్దు. శ్వాస లోపలికి వెళ్తోంది, శ్వాస బయటకు వస్తోంది. ప్రాణాయామం చేయకండి, ఎక్కువ పీల్చుకోవద్దు, తక్కువ పీల్చుకోవద్దు. బీ న్యాచురల్ సహజంగా ఉండండి. లోపలికి వెళ్తున్న శ్వాస గమనిస్తూ ఉండండి, బయటకు వస్తున్నటువంటి శ్వాసను గమనిస్తూ ఉండండి. ఫీల్ అవద్దు, స్ట్రైట్ గా కూర్చోండి, హుషారుగా, లేజీ అవ్వద్దు. అద్భుతమైన సాధన చేస్తున్నారు మీరు. మత్తులోకి వెళ్తాయట, మెడ కరెక్ట్ చేసుకోండి, మీరే చూసుకోవాలి పొజిషన్. ఏకాగ్రత శ్వాస మీద సాధించండి దాన్ని, అర్థం చేసుకోండి ఏం చెప్పబడుతోందో అక్కడ. శ్వాస లోపలికి వెళ్తోంది, శ్వాస బయటకు వస్తోంది, పట్టుకోండి దాన్ని. దాని మీదే మనస్సు ఉండాలి మీకు, ఇంకా ఏమీ ఆలోచించవద్దు. నకించడపి చింత ఏమీ ఆలోచించకూడదు. శ్వాస అనుక్షణము శ్వాస మీద దృష్టి, పూర్తిగా శ్వాస మీద లగ్నం చేయండి, సాధించండి దాన్ని. ఇదే పెద్ద మీకు సాధన, ఇదే అన్నిటికీ మూలం అని చెప్తున్నాను నేను. ఎం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతం, శ్రీకృష్ణుడు యొక్క వాక్ అది. ఇది మీరు సాధించగలిగితే దీనికంటే ఎక్కువ లాభం పొందేటటువంటి పని మీరు ఏదీ లేదు ప్రపంచంలో. మరి దాన్ని పట్టుకోండి, రిలాక్స్డ్గా స్ట్రైట్ గా ఉండండి. మీరు యుద్ధం ఏం చేయటం లేదు, గమనిస్తున్నారంటే. యు ఆర్ జస్ట్ అబ్జర్వింగ్, డోంట్ ఫైట్. బీ న్యాచురల్, అబ్జర్వ్ ది బ్రెత్, సహజంగా ఉండండి. మీరు ఏ యుద్ధము చేయటం లేదు, శాంతంగా మీ ముక్కులోంచి వెళ్తున్నటువంటి గాలి, ముక్కులోంచి బయటకు వస్తున్నటువంటి గాలిని గమనిస్తున్నారు. కళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవద్దు, అవసరం అయితే కొంచెం కొంచెం శరీరాన్ని వీలు బట్టి కదుపుకోండి. కూర్చోవడం కష్టంగా ఉంటే గోడ కానుకుని కాళ్ళు చాపేసుకోండి, కళ్ళు మాత్రం తెరవకండి. దృష్టి శ్వాస మీదే ఉండాలి, ఇంకో ఆలోచన రాకూడదు. మొత్తము శ్వాస 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 శ్వాస. మనస్సు చదవనివ్వకండి ఇప్పుడు, ఇదే క్రూషియల్ పొజిషన్. మొదలెట్టిన పది 15 నిమిషాల తర్వాత మీరు లైన్ లో పడతారు, పడుతున్నప్పుడు మనస్సు మారనివ్వకండి. స్థిరంగా కూర్చోండి, కదలకుండా కూర్చోండి, కళ్ళు మూసుకునే ఉండండి. కూర్చోవటానికి ఇబ్బందిగా ఉంటే గోడ కానుకుని కాళ్ళు చాపుకోండి, కానీ ఇబ్బందిగా ఉంటే బాగా రిలాక్స్డ్ గా సీరియస్ గా అబ్జర్వ్ చేయండి. మనస్సు చదవనివ్వకండి, శరీరం కాస్త కదిపినా దృష్టి శ్వాస మీదే. అబ్జర్వ్ ది బ్రెత్, రిలాక్స్డ్ అబ్జర్వేషన్. గంటలు గంటలు చేసుకోవాలి ఇది తపస్సు అంటే. ఇంకా ఇప్పుడే నేను మిమ్మల్ని లేవమనబోవటం లేదు, హాయిగా చేసుకోండి. మంత్రం అంటే అర్థం చేసుకోండి ముందు, అప్పుడు మీకు అర్థమవుతుంది మంత్రం చెప్పి ఎలా చేసుకోవాలో. ఫెయిల్ అయిపోయిన మిగతా 80 మందికి మంత్రం చెప్పడం లేదు. మంత్రము అంటే ఇప్పుడు అర్థమైంది కదా, దేనిని మీరు మననము చేసుకుంటూ ఉంటారో అది మంత్రం. నేను సాయి అన్నారు, సాయిని మననం చేసుకోకపోతే అది మంత్రం అవ్వదు. సాయిని దేనికోసం చేసుకుంటున్నారో అది మంత్రం అవుతుంది. ఇంకటి వాక్ శక్తి ఉందే, ఇది లైక్ ఎ వైర్, ఒక తీగ లాంటిది. ఆ తీగ నుంచి మీ యొక్క కోరికల శక్తి ప్రవహిస్తుంది. మననము అంటే మీ యొక్క కోరికల శక్తి, ద ఎనర్జీ ఆఫ్ యువర్ డిజైర్స్. ఇచ్చేత మననము మంత్రము మీరు చేస్తున్నారు అంటే, నేను నారాయణ మంత్రం చేసేదా, గాయత్రి మంత్రం చేసేదా, ఏ మంత్రాలైనా అవి ప్రాణము లేనటువంటి వస్తువులే తీగలాగా. ఆ తీగలోంచి ఎలక్ట్రిసిటీ ఫ్లో అవ్వాలి. కానీ కాపర్ వైరు, సిల్వర్ వైరు, బంగారపు తీగ, రకరకాల వైర్స్ ఉంటాయి. కొంచెం పెద్ద స్థాయిలో ఏదైనా పని చేపట్టాల్సి వచ్చినప్పుడు ఆ ఏ తీగను ఉపయోగించుకుంటా కూడా చాలా ముఖ్యమైపోతుంది. మామూలు వాటికి ఏ తీగ ఉపయోగించుకున్నా పర్వాలేదు. ఇంకొక పెద్ద పెద్ద డిజైర్స్ మీకు ఉన్నప్పుడు, వృద్ధుని స్వర్గంగా మార్చేయాలి అనే డిజైర్ ఉంది, సహజమైనటువంటి జీవితం జీవించాలి అనేటువంటి డిజైర్ ఉంది. ప్రతి మనిషికి కొంచెం నడువు తినగా పెట్టుకోండి, ఆ శ్లోకం చెప్పండి, నడువు తినగా పెట్టుకుని శ్లోకం. శ్లోకం గణన పట్టించా కదా, యం లబ్ధ్వా చాపరం లాభం అంటే అర్థం ఏంటి, ఏ లాభం పొందితే అంతకంటే ఎక్కువ లాభం ఉందని అనిపించదో చెప్పండి. ఏ లాభము పొందితే అంతకంటే ఎక్కువ లాభము ప్రపంచంలో లేదు అని మీకు అనుభూతిలోకి వస్తుంది. నేను చెప్పడం కాదు, కృష్ణుడు చెప్పడం కాదు, మీరు కరెక్ట్గా సర్దుకోండి. నేను మొహం కనిపించేటట్టు సీటింగ్ అరేంజ్మెంట్ మీరే సర్దుకోండి, లేదా ఇంకా అందరికీ కనిపించటం. ఏంటంటే కొందరు నేను చూస్తే ప్రమాదం అనుకునేవాళ్ళు అంటే మీరు కనిపించకండి. అయినా నాకు తెలుస్తుంది అది అలవాటైపోయింది కదా, 25 ఏళ్ల బట్టి ఇలా తప్పించుకునే వాళ్ళని పట్టుకోవడం. చంద్ర నువ్వు ఇంకా ఆచార్య గారి దగ్గరికి వెళ్ళిపోమ్మా పూర్తిగా, కొంచెం డిస్టర్బ్ చేసుకోండి అది. దాని తర్వాత నా వైపు తిరిగి కూర్చోండి, స్ట్రైట్ వద్దు, యాంగిల్ నా వైపు ట్విస్ట్ చేసుకోండి, అప్పుడు మెడ అంచక్కర్లేదు. మీరు తిరగండి ఇలాగా. ఈ ఆసనానికి ప్యారలల్ గా తిప్పేసి కూర్చోబెట్టేయండి, కూర్చోబెడుతుంది ఇప్పుడే, ఎప్పుడు తలనొప్పి ఉండదు. యం లబ్ధ్వా చాపరం లాభం, ఏది పొందితే ఇంతకంటే గొప్ప లాభం లేదో అనిపిస్తుంది అంటాడు. మన్యతే నాధికం తత, ఇప్పుడు చెప్పండి అక్కడి నుంచి, ఏ లాభము పొందితే అంతకంటే ఎక్కువ లాభము ఈ సృష్టిలోనే లేదు అని అనుభూతి వచ్చును. అది ఈ శ్లోకం అర్థం. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తత, అంత అద్భుతమైన దాన్ని అంటానికి సిగ్గుపడుతున్నారు, చేయటానికి సిగ్గుపడుతున్నారు. మీ మంత్రజపం దేని మీద ఉందో ఊహించుకోండి, అందువల్ల రిజల్ట్స్ రావటమే. మీకు రిజల్ట్స్ ఎందుకు రావంటే దీని మీద దృష్టి లేదు, ఏది పొందినా ఎక్కువ లాభం వస్తుంది మాకు వద్దండి. దేని మీద దృష్టి ఉంది, డబ్బు మీదో, పెళ్లి మీదో, పిల్లల మీదో ఉండకూడదని నేను అంటలే. సైన్స్ చెప్తున్నా, సైన్స్ మీకు ఇది కావాలా అది కావాలా అనేమందది, ఇది పద్ధతి. ఈ పద్ధతిని మీరు దేనికి ఉపయోగించుకుంటే దానికి ఉపయోగించుకోండి. నడవ స్ట్రైట్ గా పెట్టుకోండి, నడవ అంచొద్దు, నడ తిప్పండి అంతే. అప్పుడు కదా అది వచ్చేది. సమంకాయ శిరోగ్రీవం అంటే యం లబ్ధ చాపరం లాభం వస్తుంది కాని సమంకాయ శిరో. నేను ధ్యానంలో గడిపాను మాస్టర్, మాకు వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నాడు, శ్రీరామకృష్ణ కనిపిస్తున్నాడు, శ్రీరామ శర్మ ఆచార్య కనిపిస్తున్నాడు. కనిపిస్తే నువ్వు చాలా అదృష్టవంతుడు, నేను నీ కాళ్ళ మీద పడతా. నీకేం కనిపించడంలే, భ్రాంతిలో జీవిస్తున్నారు మీరు, అది అర్థం చేసుకోండి. ఇందుకు భ్రాంతి అంటున్నా నేను, అది కనిపించాక కూడా నువ్వు ఇలాగే జీవిస్తున్నావంటే అది అర్థం చేసుకోండి. మనం ఇక్కడ నేర్చుకోవటానికి కదా వచ్చాం. చేత సమంకాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశ్చానవలోకయన్. మొదటి స్టెప్ మీరు స్థిరంగా కూర్చోటం, రెండవ స్టెప్ మీరు ఎలా కూర్చున్నా మీ ఆలోచన దాని మీద ఉండటం, అది హయ్యర్ స్టేజ్. కానీ ఇది రాకుండా అది వస్తుంది అనే భ్రమలో ఉన్నారు మీరు. మేము వంట చేస్తే మంత్రజపం చేసేసుకుంటామండి, మేము కార్ డ్రైవ్ చేస్తే మంత్రజపం చేసేసుకుంటున్నామండి. ఇది స్థిరంగా పెట్టి ఎటువైపు మనస్సు వెళ్లకుండా శ్వాస మీద ముందు మీరు కూర్చోగలిగితే దాని తర్వాత స్టెప్ అది, అది మంత్రజపం. ఇదేమో ఆసనం, ఈ ఆసనం అయిన తర్వాత ఇప్పుడు నేను నేర్పబోయేది మంత్రజపం. మంత్రజపం అంటే మీకు అర్థమైందా ఏంటో? ఏంటి మంత్రజపం అంటే, ఏ కోరిక మీద మీ మనస్సు ఉందో దానినే మీరు నిరంతరము గుర్తించుకుంటారు. అవునా కాదా? మీ పిల్లవాడికి ఎంసెట్లో సీట్ రావాలి, ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ దృష్టి దాని మీదే ఉంటుంది. ఆఫీసులో పనిచేస్తున్నా చెవులు రెడీగా ఉంటాయి, ఎవడైనా చెప్తున్నాడేమో, ఏదైనా షార్ట్ కట్ ఉందేమో. మన ప్రయత్నం అంతా ఏంటంటే వాడికి చదవకుండా సీట్ వచ్చేయాలని, అర్హత లేకుండా సీట్ వచ్చేయాలని. ఆలోచించండి, మీ మంత్రం అది అవునో కాదు? వాడికి అర్హత ఉందే సీట్ వస్తే అసలు మీరు ప్రయత్నం చేయక్కర్లేదు, వాడిని పిలిచిస్తారు. కానీ మన మంత్రం ఏంటి? మంత్రం అంటే అర్థమైందా? ఇప్పుడు నేను మిమ్మల్ని క్రిటిసైజ్ చేయటం లేదు, నా కోరిక అదే. ఏమీ కష్టపడకుండా గురువు నాకు ఏ శక్తి ఇచ్చేయాలి? పృథ్వీపైన సర్గావతరణ చేసే శక్తి ఇచ్చేయాలి. నేనేం కష్టపడకూడదు. రెండోది ఇవ్వాలి, వేదమయ జీవితం. వేదమయ జీవితము అంటే ఏంటంటే న్యాచురల్ లివింగ్. ద సైన్స్ ఆఫ్ న్యాచురల్ లివింగ్ కి మన ఋషులు పెట్టినటువంటి పేరు వేద విజ్ఞానం. వేదాలు మోస్ట్ న్యాచురల్. వేదాలలో చెప్పబడేదంతా కూడా అగ్ని గురించి, వాయువు గురించి, నీరు గురించి, ఆకాశం గురించి, వీటి గురించి చెప్తాడు. ఇది అందరికీ కావాల్సినవి. అగ్ని ఎవడికక్కర్లేదు, నీరు ఎవడికక్కర్లేదు, అది అందులో ఉందని సార్ తెలియదు మనకి. వేదాలంటే మనం ఏమనుకుంటామంటే జీవితానికి పనికిరానిది అని. ఇంచేత బేసిక్ లివింగ్ మూడోది ఏం నేర్చుకుందాం అనుకుంటున్నాం? ముందు శాంతి, తర్వాత సమృద్ధి, తర్వాత సుఖం అందరికీ. అంచేత ఇది కేవలము ఓం సాయి వెంకటేశ శ్రీరామ్ అంటే వచ్చేయాలని నా కోరిక. అంచేత మంత్రము అంటే ఇప్పుడు అర్థమవుతుంది ఏంటో, యువర్ బ్యాక్గ్రౌండ్ డిజైర్. డిజైర్స్ కాదు, వెనకాతలు ఉన్నటువంటి డిజైర్ ఏంటి? ఏం చేసినా, ఉద్యోగం చేసినా, ప్రెసిడెంట్ అయినా, ఏది చేసినా కోరిక ఏంటి అంటే, వీడు ఏమీ కష్టపడకుండా వీడు చెప్పింది ఇంకోటి చేయాలి, అంతే కోరిక. పూర్వకాలంలో అయితే ఒక రాజు రాజ్యం చేశాడంటే చచ్చేవాడనమాట వాడు. ఇంచేత వీళ్ళందరినీ పిల్లల్లా చూసుకునేవాడు, వాడికి ఏం కావాల్సినా వీడి బాధ్యత అనుకునేవాడు. అది లేదుగా ఇప్పుడు. సో వెనకాతలు ఉన్నటువంటి డిజైర్ ఏంటి అంటే సుఖం. సుఖం ఏంటి? మీరు కష్టపడకుండా, ఏ పని చేయకుండా, మీరు చెప్పిన పని అందరూ చేసేస్తూ ఉండాలి. అది ఇప్పుడు మంత్రం. మన మంత్రం ఏంటి? ఇప్పుడు మనం దేనికోసం చేయబోతున్నాం అంటే, పృథ్వీ స్వర్గీయముగా మారాలి, స్వర్గము వలె మారాలి. అంటే ఏంటో తెలియాలి మీకు. పృథ్వీ స్వర్గంగా మారాలి అంటే ఒక చిన్న కథ చెప్పేవాళ్ళు. అది ఏంటి అంటే, నరకంలోకి కొన్నాళ్ళు అస్తమానం దేవతలే స్వర్గంలో ఉండాలా, ఏంటి దాని తర్వాత రాక్షసులే. రాక్షసులు కాదు, నరకంలో ఎవరుంటారో వాళ్ళు. పాపులు మాత్రమే నరకంలో ఉండాలా, ఇదేం బాగోలేదు అని చెప్పి ఆల్టర్నేట్ చేసుకుందాం మనం. స్వర్గంలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వచ్చేయాలి? నరకానికి వచ్చేయాలి. నరకంలో ఉన్న వాళ్ళందరూ స్వర్గానికి వచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆ మూర్ఖత్వమే ప్రపంచంలో ఉంది. అది అందరికీ అన్ని హక్కులు ఇచ్చేయాలి, వాడికి అర్హత ఉన్నా లేకపోయినా. అయితే ఏం జరుగుతుందో ఈ కథ చెప్తుంది. ఓ 6 నెలలు అయింది. 6 నెలలు అయిన తర్వాత స్వర్గానికి కొంతమంది వెళ్లారు, నరకానికి కొంతమంది వెళ్లారు. నరకం స్వర్గంలా మారిపోయింది, స్వర్గము నరకంలా మారిపోయింది. ఇంచేత స్వర్గము నరకము పరిస్థితుల్లో లేవు, పరిస్థితులు ఉపయోగించుకునే వాడి మీద ఉన్నాయి. అంచేత మీరు అది గుర్తుంచుకోవాలి. మంత్రజపం చేస్తున్నప్పుడు, ఏ మంత్రజపం చేస్తున్నప్పుడు, పృథ్వీ స్వర్గంగా మారాలి అనే మంత్రజపం మీరు చేస్తున్నప్పుడు మీకు గుర్తుండవలసింది ఏంటి అంటే, పరిస్థితులు ఏం మారో, కల్పవృక్షం తీసుకొచ్చి ఇక్కడ పెట్టామనుకోండి, గ్యారంటీగా 5 నిమిషాలు మనం అందరం చచ్చిపోతాం. గ్యారంటీగా చచ్చిపోతాం కల్పవృక్షం మన దగ్గర ఉంటే. ఎందుకు? కల్పవృక్షం యొక్క లక్షణం ఏంటి? కోరికలు తీరుస్తుంది కనుక కల్పవృక్షం కనుక ఇక్కడ పెడితే గ్యారంటీగా అందరం చచ్చిపోతాం మనం. దానికి కథ ఉంది. గుంటూరు నుంచి విజయవాడ ఒకడు వెళ్తున్నాడు ఎండాకాలంలో, కాలి నడక మీద వెళ్లాలని వాడు మొక్కుబడి మొక్కుకున్నాడు. బాబు వెళ్తూ ఉంటే దారిలోనే ఒక కల్పవృక్షం ఉంది, వాడికి తెలియదు, ఎవరికి తెలియదు అది కల్పవృక్షం అని. వాడేమో దాని కిందకి చేరాడు, కల్పవృక్షం కిందకి యాక్సిడెంటల్ గా చేరిన తర్వాత రెస్ట్ పుచ్చుకుందాం అనుకున్నాడు. చల్లటి నీళ్లు దొరికితే బాగుంది అనుకున్నాడు. వీడు కల్పవృక్షం కింద కూర్చున్నాడు కదా, ఏమొచ్చింది వచ్చేసాడు. చల్లటి నీళ్లు రాగానే ఇంకా ఆనందం ఇచ్చింది, బాగా ఆకలిస్తుంది, ఏమైనా తింటాను తింటే చాలా మంచి పదార్థాలు బాగుంది. వాడు ఊహించినటువంటి మంచి పదార్థాలన్నీ వచ్చేసాయి. దాని తర్వాత తిండి తినగానే ఏం చేస్తావు, పడుకోవాలనిపించింది, పడుకుందాం అనుకున్నది. పడుకుందాం అనుకుని పడుకోవచ్చుగా, ఇది ఏదేదో దెయ్యం పనేమో అది నన్ను తినేస్తుందేమో అనుకున్నాడు. కల్పవృక్షమే ఉండకపోతే బతుకుండేవాడేమో వాడు. అంచేత మీకు కోరటం కూడా చేత కాదు. అది మీరేం కోరతారు, ఇలాగే కోరతారు. అన్ని నాశనం అయిపోయేదో మీరు కోరేది, పెర్మనెంట్ వస్తువుని ఏం కోరుతున్నారు మీరు? మీరు ఏది కోరినా ఖచ్చితంగా అది అశాశ్వతమైనదే నువ్వు కోరుకుంటావు. అశాశ్వతమైనది కోరుకునేవాడికి శాశ్వతమైనటువంటి ఆనందము రాదు. సింపుల్ కామన్ సెన్స్ అది. ఇంచేత పృథ్వీపై స్వర్గావతరణ దింపాలి అనే కోరిక ఉన్నా మీ కోరికలు ఆ స్వర్గంలో జీవించగలిగేటటువంటి వ్యక్తుల స్థాయిలో లేవు. ఎక్స్పీరియన్స్ అడుగుతూ ఉంటాం మనం, క్వాలిఫికేషన్స్ అడుగుతూ ఉంటాం. ఏదైనా జాబ్లో క్వాలిఫికేషన్స్ లేని వాడికి మాకు ఇచ్చేయండి సార్, మా వాడేని వీడు, మా అబ్బాయి వీడు, మీకు తెలుసు కదా చిన్నప్పటి నుంచి మీతోనే పెరిగాడు, ఎంత మంచివాడో అసలు వాడు, నోట్లో వేలు పెట్టే కొరకలేడు, వాడిని వదిలేసుకుని మీరు ఓ ఇంజనీర్ కావాలంటారంటే వాడి చదువు రాదు, రాకపోతే మాత్రమేమి చాలా మంచివాడు, వాడు మీరేం చెప్తే అది చేస్తాడు, అసలు అంత ఒబీడియంట్ గా ఉంటాడు వాడు అంటే ఆ ఇంజనీరింగ్ పోస్ట్ వాడికి ఇచ్చేస్తారా? ఇచ్చేస్తే ఏమవుతారు? అదవుతారు. అంచేత కావలసిన జ్ఞానం లేకుండా కోరిక కూడా వేస్తే, పృథ్వీపై స్వర్గావతరణ చేస్తాము అనేటువంటి సంకల్పం అయితే తీసుకున్నాం కానీ నిన్న తీసుకున్నారా మీరు? ఎంతమంది తీసుకున్నారో సార్ చెయ్యండి. తీసుకున్నారు కదా. మరి ఆ పృథ్వీపై స్వర్గావతరణకి ఏ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఉండాలి మీకు అది తెలియాలి. అది మంత్రం చెప్పం అంటే ఆ డిజైర్. నేను పృథ్వీపై స్వర్గావతరణం దింపుదాం అనుకుంటే అసలు నా ఆలోచన విధానం ఎలా ఉండాలి? షిర్డి సాయి, సాయి చరిత్ర కనుక మీరు చూస్తే ఎలాంటి ఆలోచన విధానం ఉంది, మీ జీవితం ఎలా మలుచుకుంటే మీరు భూమి మీద స్వర్గాన్ని తీసుకురాగలరో తెలుస్తుంది. అంచేత ఈ సాయి అనేటటువంటి మంత్రము మనం ఉచ్చారణ చేస్తున్నప్పుడు సాయి యొక్క లైఫ్ మొత్తం మీకు గట్టికి రావాలి. అందుకని ఏం చేయాలి మీరు? సాయి సచ్చరిత్ర పారాయణ మీ సాధనలో ఒక భాగంగా ఉండాలి. ఇంటికి వెళ్లిన తర్వాత ఇక్కడైతే అఖండంగా చేస్తున్నాం మనం, ఇందుకు ఆ కంటిన్యూటీ పట్టుకోవటానికి. కానీ ఇంటి దగ్గర అఖండంగా చేయలేం కదా, చేయగలమేమో. ఒక 24 వ్యక్తుల్ని మన కాలనీలో ఉన్న వాళ్ళని పట్టుకుంటే ఒక్కొక్కడు ఎంతసేపు చేసుకోవాల్సి వస్తుంది? 1 గంట టైం ఇవ్వలేని వాళ్ళు ఉన్నారు కదా. లేదు, 48 పట్టుకున్నారనుకోండి మీరు, ఒక్కొక్కళ్ళు ఎంతసేపు చదవాలి? 1/2 గంట. 48 సాయి చరిత్రకి దొరకరా, సిగ్గుపడతాం. అదే మనం చెప్పాం కదా, ఈ పనికి సిగ్గుపడతాం. కానీ అఖండంగా మేము ఒక బఫెట్ డిన్నర్ ఇస్తున్నాము, మీరందరూ కూడా కంటిన్యూస్ గా రాత్రి పగలు వచ్చి భోంచేయొచ్చు. ఫలానా మాకు ఏదో ఫలానా కోరిక తీరింది అంటే మీరు పెట్టండి, అసలు మనిషి వస్తూనే ఉంటారు గ్యారంటీగా. ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తారు, ఇదేదో కొత్త ఎక్స్పెరిమెంట్ చేశాం మేము కూడా చేస్తామని. అంటే మన మంత్రము, మంత్రము అంటే ఇప్పుడు అర్థమైందా, నామం కాదు, భగవంతుడి నామం మంత్రం కాదు, మీ కోరిక మంత్రం. మీరు ఏ కోరికతో ఆ మంత్రం చేస్తారో ఆ మంత్రం ఫలిస్తుంది. అంతేనా? అంచేత సాయి సచ్చరిత్ర పారాయణ మీరు అఖండంగా కూడా చేసుకోవచ్చు. 48 మీరు కలవగలిగితే 2 రోజులకు ఒకసారి వస్తారు. ఇప్పుడు 2 రోజులకు ఒకసారి రాలేరా? ప్రశ్న ఏంటి అంటే మీకు అసలు ఆ మంత్రం ఉందా, ఆ కోరిక ఉందా లేదు అంటే 5 నిమిషాలు చేయాలన్నా మీకు కష్టం అయిపోతుంది. కానీ సాయి చరిత్రలో ఏమిటిందో అద్భుతం. నేను ఎందుకు దాన్ని చేయమంటున్నాను, ఇంతమంది గురువుల చరిత్రలు చదివినా సాయి చరిత్రలో అవ్యయమైనటువంటి జీవితం ఎలా జీవించాలో చాలా స్పష్టంగా చెప్తాడు. ఆయనకి స్వయంగా ఒక పేరు లేదు, మిగతా అవతార పురుషులకి దేవుళ్ళకి వాళ్ళకి ఒక పేరుంది, సాయికి పేరు లేదు. నువ్వు పెట్టుకున్న ఆ పేరు సాయి అని, మానవజాతి పెట్టింది వాడికి ఆ పేరు అని, నేను దానికి పలుకుతాను ఓకే అన్నాడు. అంటే నామరహిత స్వరూపం ఏదైనా ప్రకృతిలో సజీవంగా ఎప్పుడైనా వచ్చి ఉంది అంటే సాయి మాత్రమే. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో కూడా ఎవరికి తెలియదు, గురు ఎవరో కూడా ఎవరికి తెలియదు. మిగతాది మనం చెప్తున్నది అంతా కూడా వాళ్ళ వల్ల లాజికల్ ఊహాగానాలు. అది రైట్ అవ్వచ్చు. చించేతంటే అందరూ నాకు గురువు అనేటటువంటి సాయికి వెంకుస గురువు అంటే ఆయన కాదంటాడా? కావాలంటే ఆయన సీలు కూడా వేసి ఇచ్చేస్తాను, అవును వెంకుసాయ నా గురువు అది. ఇంకా ఆయన లెవెల్ ఎలాంటిది, ఎవడెవడో వచ్చాడు రాతో మొదలవుతుంది అతని పేరు, వచ్చి నేను సాయికి గురువు అన్నాడు. పేరు గుర్తులేదు, రాహువా రాహి ఏదో ఉంది. మీకు పాయింట్ అర్థమైంది కదా? వాడు ఎవడో వచ్చాడు, వచ్చి ఏమన్నాడంటే ఈ వ్యక్తికి నేను గురువు అన్నాడు. అంటే ఈ వ్యక్తి ఏం చేశాడు? సరే పదం అన్నాడు. ఆ తత్వం అర్థమైంది కదా? అవ్యయమైనటువంటి, నిర్వికారమైనటువంటి, నిర్గుణమైనటువంటి ఆ తత్వము, ఆ సాయి తత్వము, ఆ నామము మీకు అది గుర్తు చేస్తుంది. మీకు తెలిసినా తెలియకపోయినా ఈ గుణాలన్నీ మీకు గుర్తుకొస్తాయి. ఒకవేళ మీకు గుర్తు రాకపోయినా, ఇప్పుడు సైన్స్ ఒక పిక్యులర్ స్థితికి వచ్చింది. ఏ పిక్యులర్ స్థితికి వచ్చింది అంటే, ఒక సైంటిఫిక్ డిస్కవరీ జరగాలి అంటే విజ్ఞానంలో ఒక కొత్త అనుసంధానం బయటకు రావాలి అంటే ఫలానా సైంటిస్ట్ వల్ల వచ్చింది అని మనం చెప్తాం. కానీ సైన్స్ ఇప్పుడు ఏం చెప్తుందంటే, వాడు లేకపోతే ఇంకోటి కనిపెట్టి ఉండేవాడు దాన్ని. ప్రాబిలిటీ, ఒక విశేషమైనటువంటి సైంటిఫిక్ డిస్కవరీ ఏదైనా కావాలి అనుకుంటే, ఇప్పుడు ప్రపంచం అంతా ఏ రోగానికి మందు కనిపెట్టాలని కోరుకుంటుంది? ఎయిడ్స్, క్యాన్సర్ కదా. అంటే ఇప్పుడు సైంటిస్టుల మంత్ర జపము దేని మీద ఉంది? క్యాన్సర్ మందు మీద ఉంది. కనుక్కుంటారా కనుక్కోరా వాళ్ళు? ఖచ్చితంగా కనుక్కుంటారని మనకు నమ్మకం ఉంది. ఇంచకంటే అది మంత్రజపం కనుక. అర్థమైందా? మంత్రజపం అంటే ఏంటో, వాళ్ళ దృష్టి ఇప్పుడు దాని మీదే ఉంటుంది. వాళ్ళు భోజనం చేస్తున్నా, నిద్రపోతున్నా, ఏ పని చేస్తున్నా కూడా ఆ రీసెర్చ్ గ్రూప్ యొక్క బ్రెయిన్ దేని మీద పనిచేస్తూ ఉంటుంది అంటే, క్యాన్సర్కి మందు కావాలి, క్యాన్సర్కి మందు కావాలి, క్యాన్సర్కి మందు కావాలి. అది మర్చిపోయాడనుకోండి ఆ గ్రూప్ లో, వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ కూర్చున్నారు అనుకోండి, ఏమవుతుంది? రిజల్ట్ రాదు. మన మంత్ర జపం కూడా ఫలితం ఎందుకు ఇవ్వటం లేదు అంటే, అసలు ఎందుకు ఆ మంత్ర జపం చేస్తున్నామో మర్చిపోతున్నాం మనం. ఇంకా మంత్రము అనేది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అదే కల్పవృక్షం అంటే, ఖచ్చితంగా అది డిజైర్ ఫుల్ఫిల్ చేస్తుంది. అది మీరే ఇప్పుడు ఒప్పుకున్నారు కదా, సైంటిస్టులు ఖచ్చితంగా క్యాన్సర్కి మందు కనిపెడతారు. ఎవడు కనిపెడతాడు? ఎవడు కనిపెడతాడో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా క్యాన్సర్కి మందు కనిపెట్టబడుతుంది. అలాగే ఎయిడ్స్ కూడా మందు కనిపెట్టబడుతుంది. ఇందుకు ఆ మంత్ర జపం వాళ్ళు చేస్తున్నారు. మరి మనం ఏ మంత్ర జపం చేస్తున్నాం ఇప్పుడు సాయి అంటల్లో? ఆ భావం మీకు లేకపోతే అంత తొందరగా ఫలితం రాదు. అర్థమైందా అందరికీ? అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొచ్చండి. సిగ్గుపడక్కర్లేదు, చాలా మందికి అర్థమై ఉండదు. రైట్, చూశారు మరి ఎందుకు ఎత్తలేదు? ఇచ్చారు గుంజీలు తీయించారా? ఇప్పుడు ఇక్కడ నేను చాలాసార్లు చెప్పాను, ఎవరికి ఒక్కరికి అర్థం కాకపోయినా ఖచ్చితంగా చాలా మందికి అర్థం కాదు. కానీ అదేం వెరవ జీవితం జీవిస్తున్నామో, దౌర్భాగ్య జీవితం అంటే, అర్థం చేసుకుని నేర్చుకోవటానికి వచ్చి నేర్చుకోవటానికి సిగ్గుపడేవాళ్ళం మనం కాదా? మరి ఎట్లా బాగుపడతారు మీరు? మీకు అర్థం కాలే, మీరు అడిగితే కదా ఇంకో మీలాంటి మీరంతా కనీసం చెప్పారు సిగ్గు లేకుండా. వాళ్ళకి సిగ్గు ఎందుకంటే మంచి విషయాలు నేర్చుకుంటే ఎట్ట? ఎలాంటి దద్దమ్మగా ఇక్కడికి వచ్చామో అలాంటి దద్దమ్మగానే వెళ్ళిపోవాలి. కబీర్ దాస్ ఉపాసకులు వాళ్ళు, కబీర్ దాస్ ఏం చెప్పాడో తెలుసా? చనిపోతావు చనిపోతావు, జ్యోకిత్యం ధరి దీన్ని చదరియా. ఏ భగవంతుడా, నువ్వు నాకు ఎలాంటి దుప్పటి ఇచ్చావో దాని మీద ఏ విధమైనటువంటి మట్టి అందకుండా నేను అలాగే వదిలేశాను. మీరు కూడా జ్యోకిత్యం శిరది ఆయే, జ్యోకిత్యం శిరది సెగే. కబీర్ దాస్ శిష్యులు మీరు, ఆ మంత్రజపం చేస్తున్నారు మీరు. ఏమీ నేర్చుకోము అని వద్దు, నేర్చుకోండి. ఇక్కడ ఇవాళ రేపు కూడా టైం ఉంటుంది మీకు, దొరకెక్కించుకోండి ఏం చెప్తున్నాను. అది చాలా ఇంపార్టెంట్. చెప్పిన విషయాలు కొన్నైనా మీకు అర్థమైపోతే మారిపోతారు. మంత్రజపం గురించి చెప్తూ సైంటిస్టులు వాళ్ళు ఏమనుకుంటారో ఆ ఫలితాలు వాళ్ళకి ఖచ్చితంగా వస్తున్నాయి అని చెప్పారు. ఇది అర్థమైందా? అందరికీ అర్థమైందా? ఇది సైంటిస్టులు అంటే ఎవరు? వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు పొందుతారు. వాళ్ళు వాళ్ళకు ఒక గ్రూప్ ఉంది, దాన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అంటాం. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, కొన్ని పేర్లు చెప్పగలరా మీరు? ఇండియాలో ఎన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పేరు? సిఎస్ఆర్ఐ, యూజీసీ బేస్డ్ రీసెర్చ్ ఉన్నాయంటది, సెరిల్, ఇస్రో, బెంగళూరులో ఏదో ఉంది, ఉన్నాయి కదా. ఇన్ని మన ఇండియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక్కటైనా కొత్త విషయం బయటకు వచ్చింది అని ఎప్పుడైనా పేపర్లో చదివారా? ఇన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో, పేర్లు కూడా మనకు చాలా మంది తెలియదు. ఇంచంటే ఎప్పుడైనా పేపర్లో పడతాయి కదా, ఇది కనిపెట్టా అది కనిపెట్టామని. కానీ అదే నోబెల్ ప్రైజ్ అవి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? అమెరికా నుంచి వస్తున్నాయి కదా. ఇది తెలుసు కదా మీకు. అంటే మన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో మంత్రజపం ఏంటి అంటే ప్రమోషన్ ఎలా తెచ్చుకోవాలి? అర్హత ఉన్నటువంటి సైంటిస్ట్ కి ప్రమోషన్ రాకుండా మా వాడికి ప్రమోషన్ ఎలా రావాలి అనేటటువంటి మంత్రజపం ఉంది. అంచేత ఏం జరుగుతోంది? అర్హత లేని వాడిని నొక్కిస్తున్నాము, అర్హత లేని వాడికి ప్రమోషన్ వస్తుంది. మంత్రజపం అంటే ఇప్పుడు అర్థమైందా? నువ్వు ఏమి కావాలని కోరుకుంటున్నావో దానికి తగిన ప్రయత్నాలే చేస్తావు తప్ప నోటితో నువ్వు చెప్తావు కరెక్ట్ గా ఏం జరగటలేదండి, ఏ ఆఫీస్కి వెళ్ళినా లంచం ఇవ్వాల్సి వస్తోందండి. కానీ నువ్వు ఆఫీస్కి వెళ్తే ఏం చేస్తావు? ఏ లంచం ఇవ్వకుండా నీ పని చేయించుకురా దమ్ముంటే. అంటే నీ మంత్రం చెప్పడం కూడా లంచం ఇవ్వటమే. కానీ నోట్తో ఏం చెప్తున్నావు నువ్వు? అసలు ఎక్కడ ఆదర్శాలు లేవండి, ఎవడు ఏమీ చేయటం లేదండి. అసలు నీ నోట్తో చెప్పింది కరెక్టా? నువ్వు ఆచరిస్తున్నది కరెక్టా? అందుకే మనం చేసుకునేటటువంటి నిర్ణయాల్లో ఏం నిర్ణయం చేసుకున్నాం మనం? మనస్సు, వాక్, ఆచరణ కనీసం మన ఇళ్లలో అయినా ఒకేలాగా ఉండాలి. బయట ఇది చేయటానికి దయచేసి ప్రయత్నించకండి. మీరు బయటకు వెళ్తే లంచం ఇచ్చి పని చేయించేసుకోండి, లేకపోతే మీ పనులు ఆగిపోతాయి. నేనేం చేయలేనప్పుడు ఏ స్థాయి కూడా ఏం చేయలేడు. బయట పనులు మార్చేంత స్థితికి ఇంకా మనం రాలేదు. కానీ మన కుటుంబంలో మనం మార్చుకోగలం. నచ్చలేదు, నువ్వు చేస్తున్న పని నాకు నచ్చలేదు అని చెప్పగలం. చెప్పంగా. ఇంకోటి ఏం చెప్పాను? నువ్వు చేస్తున్న పని నాకు నచ్చలేదు అని చెప్పినప్పుడు ఎదుట వాడికి నువ్వు చేస్తున్నటువంటి వాడికి నచ్చలేదు అని చెప్పే ఫ్రీడమ్ కూడా ఇవ్వాలి. అది గుర్తుంచుకోండి. మళ్ళా నేను కుటుంబంలో హెడ్ని కనుక, నాకు గొంతు గుండు కనుక, నువ్వేం చెప్పావు? నువ్వు చేస్తున్నటువంటి పని నాకు ఏం చెప్పావు? ఎవరు చేస్తున్న పని? కుటుంబంలో ఉన్నటువంటి. అప్పుడు మీరేం చేయాలి? వాడికి కూడా, నువ్వు నాన్నవైనా ఎవడైనా వాడికి నీ చేసిన పని గ్యారంటీగా నచ్చరు కదా. లేకపోతే నిన్ను వృద్ధాశ్రమానికి ఎందుకు పంపించేస్తాడు పెద్దవగానే? వాడి డిజైర్ అప్పటి నుంచి ఉందన్నమాట, రాని నాకు నా టైం వస్తుంది గ్యారంటీగా, రాగానే ఏం చేస్తాను వెండి వృద్ధాశ్రమానికి పంపించేస్తానని. ముందే కనుక నువ్వు ఆ ఫ్రీడమ్ ఇచ్చి ఉంటే. ఏ ఫ్రీడమ్? నువ్వు కూడా చెప్పు, నేను చెప్తున్నటువంటి పని నీకు నచ్చకపోతే, చేస్తున్నటువంటి పని నచ్చకపోతే నీకు కూడా ఆ ఫ్రీడమ్ ఉంది. నేను ఆ పని ఎందుకు చేస్తున్నానో నేను చెప్పుకుంటా, నువ్వు ఆ పని ఎందుకు ఇష్టం లేదో నువ్వు చెప్పుకో. కానీ ఫ్రీడమ్ ఉంది, నీకు నచ్చిన పని నువ్వు చేసుకో, నాకు నచ్చిన పని నేను చేసుకుంటా. ఆ ఫ్రీడమ్ ఇచ్చుకోండి. అంతే తప్ప మనోవాక్కాయ కర్మలా ఒకేలాగా సూటిగా వెళ్ళిపోతాను అంటే పనులు జరగవు ఎక్కడ. అందుకే లంచం ఇవ్వాల్సిన చోట ఏమన్నా నేను, నువ్వు ఇచ్చుకో లంచం, కానీ నువ్వు లంచం అడక్కు, నువ్వు అడక్కు. ఇంకేదంటే నువ్వు ఆ నియమాన్ని పెట్టుకున్నావు కనుక. కానీ నేను లంచం అడక్కపోతే నా పైవాడు నన్ను తంటాడు, ఆ లంచం తీసుకెళ్లి వాడికి ఇచ్చుకో, మధ్యన నా కమిషన్ పెట్టుకోకు. మరి అర్థమైందా? ఎలాగో తీసుకుంటున్నాను కదా, ఎలాగో వాడికి ఇస్తున్నాను కదా. అంటే మన యొక్క ఆలోచన విధానమే మంత్రము. ఇది అర్థం చేసుకోండి. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఇది మంత్రం. అసలు మంత్రం నామంలో ఏం లేదు. కానీ మనం నామం ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఏది జీవించే విధానాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నావో ఆ ఆదర్శంగా వాళ్ళు జీవించారు. వాళ్ళు అలా ఆదర్శంగా జీవించారు కనుక మన జీవితాన్ని దానికి అనుగుణ్యంగా మనం మార్చుకుంటున్నాం. ఇంకేత సాయి అనేటటువంటి మాట దైవీ సంకల్పానికి ప్రతినిధి. తెలివైన వాడు ఎవడైనా కూడా దైవీ సంకల్పానికి అనుగుణ్యంగా జీవించాలి తప్ప నా సంకల్పానికి అనుగుణ్యంగా జీవిస్తాను అనుకోకూడదు అనేటటువంటి నియమం మనం పెట్టుకుంటున్నాం. మళ్లీ దీన్ని అర్థం చేసుకోండి, ఏం చెప్పాను, మీ మంత్రం ఏమవ్వాలి అంటే నా కోరికలు ఇంకేమీ లేవు, నేను ఏమి కోరను, మానవ జన్మ ఇచ్చో, మానవ శరీరం ఇచ్చో, తెలివితేటలు ఇచ్చో, తిండి తింటానికి ఇచ్చో, ఒక సభ్యమైనటువంటి సమాజం ఉంది, రోడ్డు మీద నేను ఫ్రీగా నడవగలుగుతున్నాను, ఇదంతా కూడా ఒక సొసైటీ ఉండటం వల్లే కదా. ఇంకా నేను నిన్నేం అడగను, అసలు నేను ఇందుకు పుట్టడానికి కారణం అయ్యాను, ఆ కారణం నాకు తెలుసుకునేటటువంటి అర్హత ఇయ్యి అనేటటువంటి క్వశ్చన్ మార్క్. ఇది మళ్లీ అర్థం చేసుకోండి, మళ్లీ నేను చెప్తున్నాను. ఇంచేటంటే మంత్ర జపం అవుతాయి మీరు చేస్తున్నారు కానీ ఈ జపం మీరు చేయటం లేదు, ఇది మీకు అర్థం కావటం లేదు. మీరు కావాలని ఆ ఇంట్లో పుట్టారా, బలవంతంగా ఆ ఇంట్లో పుట్టారా? ఏ ఇంట్లో? మీరు పుట్టిన ఇంట్లో. మేము బాగా అందంగా పుట్టామండి భగవంతుడా, ఇంతకంటే మంచి కుటుంబం ఉండదు, మళ్లీ మళ్లీ నన్ను ఈ కుటుంబంలోనే పుట్టించు అని మనస్ఫూర్తిగా కోరుకునేవాళ్ళు ఒకళ్ళు చెయ్యకండి. మనస్ఫూర్తిగా ఏమడగాని అంటే నేను ఉన్న ఇల్లు చాలా బాగుంది, ఆ తల్లిదండ్రులే నాకు నెక్స్ట్ బర్త్ లో కావాలి, ఈ భర్తే నాకు ఈ జన్మలో వచ్చిన వాడే నెక్స్ట్ బర్త్ లో ఈ భర్త కావాలి, ఈ పిల్లలే నాకు పిల్లలు కావాలి, ఈ అల్లుడే నాకు అల్లుడు కావాలి అనే కోరిక మీకు ఉన్నదా? ఉన్నవాడు చేయకండి, మీరు ఖచ్చితంగా భగవద్భక్తులే. ఇంకేటంటే అల్లుడితో సహా, ఆడపడుచుతో సహా, అత్తగారితో సహా మీకు వాళ్లే కావాలని కోరిపించగలిగేటటువంటి అత్తలు అల్లుళ్ళు మీకు ఉన్నారు, చాలా సంతోషం, అందరికీ అలా లేరు. అంచేత అలా కోరిక ఉన్నవాళ్ళు సరే, అలా కోరిక లేని వాళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ ఏం వేసుకోవాలి అంటే ఇక్కడ పుట్టడానికి మీ ప్రయత్నం ఏదైనా ఉందా? ఎక్కడ పుట్టడానికి? మీ తల్లిదండ్రులకి పుట్టడానికి మీ ప్రమేయం ఏదైనా ఉన్నదా? మీరు ఆలోచించుకుని ఫలానా తారీఖున, ఫలానా శుభముహూర్తాన్న ఈ గ్రహాలు ఇక్కడిక్కడ ఉన్నప్పుడు నేను పుడతాను అనుకుని పుట్టారా? అలా పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొచ్చండి, లేదా ఒక్కళ్ళు, మరి అలా ఒక్కళ్ళు లేకపోతే ఇలాగే చిన్నగా చేయొచ్చిన వాళ్ళని నేను నమ్మను. అంతేనా మరి, ఎలా పాసిబుల్? అది మీరు అనుకుంటేనే కదా జరిగి ఉండాలి. అంటే ఇందాక నేను వేసిన ప్రశ్న అర్థం కాలేదు వాళ్ళకి, అంతకంటే ఇంకేం లేదు. అంచేత మనం అనుకుని పుట్టలేదు ఆ దేశకాల పరిస్థితుల్లో, ఆ గ్రహాలలో, వాటిలో. సరే ఎగ్జిట్, వెళ్ళిపోదాం అనుకున్నారు బ్యాక్. ఎప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు? ఏదైనా టైం ఉందా? మధ్యలో చాలాసార్లు మనం వెళ్ళిపోదాం అనుకుంటాం అనుకోండి, ఏదైనా కోపం వచ్చినప్పుడల్లా అది వదిలేయండి. నిజంగా మీరు అనుకోగలిగితే అప్పుడే వెళ్ళిపోదురు, అనుకున్నప్పుడే. అంటే ఎండ్ పాయింట్ కూడా మీ చేతిలో లేదు, అవునా? పుట్టడం మీ చేతిలో లేదు, చనిపోవటం నీ చేతిలో లేదు. స్టార్టింగ్ పాయింట్ నీకు తెలియదు, ఎండింగ్ పాయింట్ నీకు తెలియదు,